నిర్జీవ క్రియలకు ఇంకా కొన్ని గుర్తులు.
Once again, we're going to look a little more deeper at what it means to do dead works that are neither classified under good or evil.
మరొకసారి మనం మంచి క్రియలు చెడ్డ క్రియలు కాకుండా నిర్జీవ క్రియలు చేయడం అంటే ఏమిటోనని మరికొద్ది లోతుగా చూద్దాము.
And that makes us religious instead of making us spiritual.
అవి మనలను ఆత్మానుసారులుగా కాకుండా మతాశక్తి గలవారిగా చేస్తాయి.
We want to look at two more characteristics of dead works in our study today.
ఈ రోజున మన ధ్యానంలో మనం నిర్జీవ క్రియల యొక్క మరో రెండు లక్షణాలను చూద్దాము.
But just to review what we have already done in our previous studies.
మన గత ధ్యానాలలో మనం చేసిన వాటి సమీక్ష ఏమిటంటే,
you know, we've been trying to understand what is the difference between a religious Christian and a spiritual Christian.
మనం మతాశక్తి గల క్రైస్తవునికి ఆత్మానుసారుడైన క్రైస్తవునికి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము.
And we've been trying to see how this makes all the difference in the world, because religious Christians will finally become Pharisees.
ఈ రెండిటికి తేడా చాలా గొప్పదని చూడటానికి ప్రయత్నించాము. ఎందుకంటే మతాశక్తి గల క్రైస్తవులు చివరకు పరిసయ్యులు అవుతారు.
And the other people who crucified Christ.
క్రీస్తును సిలువ వేసింది వారే.
And spiritual Christians will become like Jesus.
ఆత్మానుసారులైన క్రైస్తవులు యేసు వలె మారగలరు.
So it's not just a small difference.
కనుక అది చిన్న తేడా కాదు.
And the Pharisees were not people who were living constantly in adultery and theft and murder, etc.
పరిసయ్యులు అంటే ఎల్లప్పుడూ వ్యభిచారంలోనో దొంగతనంలోనో నరహత్యలోనో జీవించేవారు కాదు.
They were not debaucherous, evil, worldly people.
వారు జారత్వం చేసే దుష్టులు లోకానుసారులు కాదు.
In fact, they were considered very spiritual by undiscerning Jews of their time.
చెప్పాలంటే వారి కాలంలో ఉన్న వివేచన లేని యూదుల చేత వారు ఎంతో ఆత్మ సంబంధమైన వారిగా ఎంచబడ్డారు.
And it's quite likely that even the disciples of Jesus, the apostle Peter and the apostles James and John, when they began to follow the Lord, before they met the Lord, if you had gone up to Peter or James or John, say 2-3 years before they met the Lord, and asked them,
యేసుక్రీస్తు శిష్యులైన అపోస్తులుడైన పేతురు, అపోస్తులుడైన యాకోబు, యోహానులు ప్రభువును కలుసుకొని ఆయనను వెంబడించక ముందు 2-3 ఏళ్ల ముందు మీరు పేతురును యాకోబును యోహానులను ఈ విధంగా అడిగితే,
వెల్ పీటర్, హూ డు యు థింక్ ఇస్ ఎ స్పిరిచువల్ మ్యాన్ దట్ యు నో ఇన్ యువర్ టౌన్,
పేతురు నీ పట్టణంలో ఉన్న నీకు తెలిసిన ఆత్మానుసారుడైన వ్యక్తి ఎవరని నువ్వు అనుకుంటున్నావు?
ఐ థింక్ పీటర్ వుడ్ హావ్ perhaps mentioned some long bearded old Pharisee who was the elder in the synagogue.
Petru bahusha samaja mandramulo peddaga unna poduvaati geddam unna musali pariseyudani perukone vaadani nenu anukuntunnanu.
And I think James and John would have also said the same.
Yakobu Yohanulu kuda ade cheppevaru anukuntunnanu.
Because those are the people whom they respected as leaders.
Endukante అటువంటి వారినే వారు నాయకులుగా గౌరవించారు.
బికాజ్ దే సా దెం ఫాస్టింగ్, దే సా దెం ప్రేయింగ్, దే సా దెం క్యారింగ్ దిస్ లిటిల్ బాక్సెస్ విత్ స్క్రిప్చర్ అపాన్ దేర్ ఫోర్‌హెడ్స్.
ఎందుకంటే వారు ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండటం, వారి నొసళ్లపైన చిన్న చిన్న లేఖనపు పెట్టులను చుట్టుకోవడం వారు చూచారు.
దే వర్ సో ఫ్రీక్వెంట్లీ ఇన్ ది సినగాగ్ ఫైటింగ్ ఫర్ ది ట్రూత్ అండ్ స్టాండింగ్ ఫర్ ది ట్రూ డాక్ట్రిన్.
వారు తరచుగా సమాజ మందిరంలో ఉండేవారు, ఖచ్చితమైన సిద్ధాంతాల కొరకు నిలబడేవారు.
అండ్ రీడింగ్ ది స్క్రిప్చర్స్, స్టడీయింగ్ ది స్క్రిప్చర్స్, కీపింగ్ ది లా, ఫెర్వెంట్ టు ఓబే ది లా,
లేఖనాలను చదివేవారు, వాటిని ధ్యానం చేసేవారు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆసక్తి కలిగి ఉండేవారు.
అండ్ దే వుడ్ హావ్ థాట్ దీస్ ఆర్ స్పిరిచువల్ మెన్.
కాబట్టి వీరే ఆత్మానుసారులని యాకోబు యోహాన్లు అనుకునుండేవారు.
బట్ వెన్ జీసస్ కేమ్ అలాంగ్ అండ్ దే జాయిన్డ్ అప్ విత్ జీసస్,
కానీ యేసు వచ్చినప్పుడు వారు యేసుతో కలిసిపోయారు.
They heard Jesus denouncing these Pharisees as vipers and deceivers who deserve to go to hell. They must have been shocked.
అప్పుడు యేసు ఈ పరిసయ్యులను సర్పసంతానమని, మోసగాళ్లని, నరకపాత్రులని ఆక్షేపించినప్పుడు వారు నిర్గాంతిపోయి ఉండేవారు.
And only then would their eyes have been opened to see that what they thought was spirituality was actually religiosity.
అప్పుడు మాత్రమే వారు ఆత్మానుసారత అనుకున్నది నిజానికి మతాశక్తి అని చూడటానికి వారి కళ్ళు తెరవబడి ఉండేవి.
That the people whom they considered to be spiritual were just plain religious.
వారు ఆత్మానుసారులుగా ఎంచిన వ్యక్తులు కేవలం మతాశక్తి కలిగి ఉన్నారని వారు చూచి ఉండేవారు.
I believe unless the Holy Spirit opens our eyes, we can make the same mistake.
పరిశుద్ధాత్మ మన కళ్ళను తెరవకపోతే మనం కూడా అదే తప్పు చేయగలమని నేను అనుకుంటున్నాను.
We can be quite sincere like Peter, James and John were and yet be mistaken.
పేతురు, యాకోబు, యోహానుల వలె మనం ఎంతో యథార్థంగా ఉన్నప్పటికీ మనం పొరబడవచ్చు.
When a person does the Lord's work, Christian activity without joy, it's a dead work.
ఒక వ్యక్తి ప్రభు పనిని, క్రైస్తవ పనిని, క్రైస్తవ పరిచర్యను సంతోషం లేకుండా చేస్తే అదొక నిర్జీవ క్రియ.
Number 2, when he does it without love.
రెండవదిగా అతడు దాన్ని ప్రేమ లేకుండా చేస్తే అది నిర్జీవ క్రియ.
Number 3, when he does it without zeal.
మూడవదిగా అతడు దాన్ని ఆసక్తి లేకుండా చేస్తే అది నిర్జీవ క్రియ.
4, when he does it without faith.
నాలుగవదిగా అతడు దాన్ని విశ్వాసం లేకుండా చేస్తే అది నిర్జీవ క్రియ.
5, when he does it for his personal gain and honor.
ఐదవదిగా అతడు దాన్ని తన వ్యక్తిగత లాభం కొరకు, ఘనత కొరకు చేస్తే అది నిర్జీవ క్రియ.
6, when he does those works merely to ease his conscience.
ఆరవదిగా అతడు దాన్ని కేవలం తన మనస్సాక్షిని తృప్తిపరచుకోవడానికి చేస్తే అది నిర్జీవ క్రియ.
7, when he does it out of fear of divine judgment.
ఏడవదిగా అతడు దాన్ని దేవుని తీర్పుకు భయపడి చేస్తే అది నిర్జీవ క్రియ.
And 8, when he does it for the sake of obtaining a reward.
ఎనిమిదవదిగా అతడు దాన్ని ప్రతిఫలం పొందడానికి చేస్తే అది నిర్జీవ క్రియ.
All of these could be classified as dead works.
వీటన్నిటిని నిర్జీవ క్రియలుగా పరిగణింపవచ్చు.
Now 9th, let us look at a verse which many Christians are not so familiar with.
తొమ్మిదవదిగా అనేక మంది క్రైస్తవులకు తెలియని ఒక వచనాన్ని చూద్దాము.
That's in 2 Corinthians in chapter 4 and verse 10.
అది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో ఉంది.
There the apostle Paul says, we always bear about in the body the dying of Jesus so that the life of Jesus might be made manifest in our body.
అక్కడ అపోస్తలుడైన పౌలు యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము అని చెప్పాడు.
The life of Jesus is the light of the world.
యేసు యొక్క జీవము ఈ లోకానికి వెలుగై ఉంది.
If I were to ask you a question, who is the light of the world?
ఈ లోకానికి వెలుగు ఎవరన్న ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగితే
what would your answer be?
మీ సమాధానం ఏమవుతుంది?
My guess is that 99% of Christians would give the wrong answer.
99% మంది క్రైస్తవులు తప్పు సమాధానం ఇస్తారని నేను అనుకుంటున్నాను.
They would say Jesus is the light of the world.
ఈ లోకానికి వెలుగు యేసేనని వారు చెప్తారు.
And that answer would be wrong.
కానీ ఆ సమాధానం తప్పు అవుతుంది.
And I'd show that to you from scripture.
దాన్ని మీకు నేను లేఖనాల నుండి చూపిస్తాను.
Jesus said in John's Gospel chapter 9 and verse 5.
యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువు ఇలా చెప్పాడు.
Listen carefully.
జాగ్రత్తగా వినండి.
While I am in the world, I am the light of the world.
నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగునని చెప్పాడు.
So when did Jesus say he was the light of the world?
కనుక యేసు లోకానికి ఎప్పుడు వెలుగుగా ఉంటానని చెప్పాడు?
As long as he was in the world.
ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకే.
When he prayed to the Father in John chapter 17.
ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థించినప్పుడు
he said to his father, and now I am no longer in the world. I am leaving this world and I'm coming to you.
నేనిక ఈ లోకంలో లేను, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ వద్దకు వస్తున్నానని తన తండ్రితో చెప్పాడు.
So now that Jesus is no longer in the world but in heaven, who is the light of the world today?
కాబట్టి ఇప్పుడు యేసు ఈ లోకంలో లేకుండా పరలోకంలో ఉన్నాడు కనుక ఈ రోజు లోకానికి వెలుగు ఎవరు?
He said as long as he's in the world he's the light of the world, but he's gone.
ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగునని ఆయన చెప్పాడు. కానీ ఆయన వెళ్ళిపోయాడు.
There he told his disciples in Matthew chapter 5 and verse 14, you are the light of the world.
అప్పుడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో తన శిష్యులతో మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు.
So what's the correct scriptural answer to this question?
కనుక ఈ ప్రశ్నకు సరైన లేఖనానుసారమైన సమాధానం ఏంటి?
Who is the light of the world today?
ఈ రోజు లోకానికి వెలుగు ఎవరు?
The answer is we, the disciples of Jesus Christ.
సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులమైన మనమే.
Now that sounds like an awesome claim.
అదొక అద్భుతమైన వాక్యం వలె ఉంది.
But that's exactly what Jesus said.
కానీ యేసు ఖచ్చితంగా అదే చెప్పాడు.
And sometimes we got to change our way of thinking and make it more in line with scripture.
మనం కొన్నిసార్లు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని లేఖనాలకు అనుగుణంగా ఉండేటట్లు చేసుకోవాలి.
What does it mean that we are the light of the world?
మనం లోకానికి వెలుగన్న దానికి అర్థం ఏంటి?
The Bible says in John chapter 1 and verse 4, in Jesus Christ was life and the life was the light of men.
యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో యేసు క్రీస్తులో జీవం ఉండెనని ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనని బైబిల్ చెప్తుంది.
The world is full of darkness. It's ruled by the prince of darkness, Satan.
లోకమంతా అంధకారంతో నిండి ఉంది. అది అంధకారమునకు అధిపతి అయిన సాతాను చేత పరిపాలించబడుతుంది.
And in the midst of this darkness, God wants a light to shine for him.
ఈ అంధకారం అంటే ఈ చీకటి మధ్యలో దేవుడు ఆయన కొరకు ఒక వెలుగు ప్రకాశించాలని కోరుకుంటున్నాడు.
Do you think the people in the world can see the life of Jesus in Jesus himself?
లోకస్తులు యేసు యొక్క జీవాన్ని యేసులోనే చూడగలరని మీరు అనుకుంటున్నారా?
No, he's in heaven, they cannot see him.
లేదు, ఆయన పరలోకంలో ఉన్నాడు, వారు ఆయనను చూడలేరు.
Where can they see it then?
అయితే వారు దాన్ని ఎక్కడ చూడగలరు?
They have to see it in you and me. As disciples of Jesus Christ.
యేసు క్రీస్తు శిష్యులమైన నీలోను నాలోను వారు దాన్ని చూడాలి.
If they don't see it in us, they'll never see it anywhere.
వారు దాన్ని మనలో చూడకపోతే ఆ జీవాన్ని మరెక్కడా చూడలేరు.
It's in us, in the way they see us react in different situations and behave, in the way they see us handling money and talking to people and behaving, there people see whether the life of Jesus is being manifested or not.
Danni manalo ante manam veru veru paristhitullo spandinche pravartinche teerunu vaaru chuchinappudu, manam dabbulu vaade teerunu manushulato maatlaade pravartinche teerunu vaaru chuchinappudu, yesu yokka jeevam pratyaksha parachabadutundo ledo vaaru chudagalaru.
And here it says the life of Jesus is manifested in our mortal flesh.
Mana martya shariramandu yesu yokka jeevam pratyaksha parachabadutundani ikkada cheppabadindi.
And in other words, here is a life coming forth from us, from which come forth certain works.
Vere matallo cheppalante manalo nundi oka jeevam bayalu vellutundi, daan nundi konni kriyalu vastayi.
You know the difference between taking a tumbler, a glass of water, and pouring out the water, and where the glass is being filled by a jug and it overflowing with water.
Oka glassu neellanu teeskuni vaatini kummarinchadaniki oka glassunu jaggutho nimpinappudu daan nundi neellu porli povadaniki madhyana teda meeku telusa?
There is a difference.
Teda undi.
A glass pouring out water and a glass overflowing with water.
Oka glassu neellanu poyadaniki aa glassu neellato porli povadaniki teda undi.
What is the difference in its application to our life?
Danni mana jeevitaniki anvayinchukonnappudu teda ekkada vastundi?
Is your service for the Lord something you're pouring out?
Prabhu koraku nuvu chese seva nuvu bayataku poseda?
Or is it the overflow that comes out of your life because you're filled with the life of Jesus?
లేక నువ్వు యేసు యొక్క జీవంతో నిండి ఉన్నావు గనుక అది నీ జీవితం నుండి పొర్లిపోయేదా?
There's a lot of difference.
ఈ రెండిటికి చాలా తేడా ఉంది.
Jesus said, if you thirst and believe in him, out of your innermost being will flow rivers of living water.
నువ్వు దప్పిగొని ఆయన యందు విశ్వసిస్తే నీ అంతరంగంలో నుండి జీవజల నదులు పారునని యేసు చెప్పాడు.
Now what's the difference between a river flowing and a hand pump through which water is pumped out?
ఒక నది ప్రవహించడానికి ఒక చేతి పంపు ద్వారా నీళ్లు కొట్టడానికి మధ్య తేడా ఏంటి?
There's a world of difference.
ఎంతో గొప్ప తేడా ఉంది.
Many Christians, their service for the Lord could be likened to a hand pump.
అనేక మంది క్రైస్తవులు ప్రభువు కొరకు చేసే సేవను ఒక చేతి పంపుతో సరిపోల్చవచ్చు.
Yes, some water does come out. Some type of service is there.
అవును, కొన్ని నీళ్లు వస్తాయి. వాళ్ళు కూడా ఒక విధమైన పరిచర్య చేస్తారు.
You pump and pump and pump and pump and some water comes out.
మీరు పంపు కొట్టి 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 కొంత నీటిని రప్పించవచ్చు.
But in the case of Jesus, his service for his father was not like that.
కానీ యేసు ప్రభు విషయంలో ఆయన తండ్రి కొరకు చేసిన సేవ అటువంటిది కాదు.
In the case of a spiritual Christian, his service for his father and for the Lord is not like that.
ఒక ఆత్మానుసారుడైన క్రైస్తవుని విషయంలో అతడు తండ్రి కొరకు ప్రభు కొరకు చేసే పరిచర్య అటువంటిది కాదు.
It is an overflow.
అది పొర్లిపారుతుంది.
It's not something poured out or pumped out. It's an overflow.
అది బయటకు పోయబడినదో లేక పంపు కొట్టినట్లో ఉండక ఒక ప్రవాహం వలె ఉంటుంది.
Because his life is filled with the life of Jesus.
ఎందుకంటే అతని జీవితం యేసు యొక్క జీవంతో నింపబడి ఉంది.
So how can we come to this life?
కనుక మనం ఇటువంటి జీవితంలోకి ఎలా రాగలము?
Only if we bear the dying of Jesus, take up the cross daily.
యేసు యొక్క మరణాన్ని వహించుకొని మనం అనుదినము సిలువను ఎత్తుకుంటేనే ఇది సాధ్యము.
If I don't take up the cross daily, the life is not going to flow out from within.
నేను అనుదినము సిలువను ఎత్తుకొనకపోతే ఆ జీవము నాలో నుండి బయటకు ప్రవహించదు.
Let me give you a practical example.
నేను మీకు ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ ఇస్తాను.
If we merely control our tongues from speaking angrily or our faces from scowling, but we're still boiling with anger and irritation against somebody inside, what are we doing?
మనం కేవలం కోపంతో మాట్లాడకుండా మన నాలుకలను, కోపాన్ని ప్రదర్శించకుండా మన ముఖాలను అదుపులో పెట్టుకొని వేరొకరి ఎడల చికాకుతోనూ కోపంతోనూ లోపల అంటే అంతరంగంలో మండుతుంటే మనం ఏం చేస్తున్నాము?
We're just practicing self-control.
మనం కేవలం నిగ్రహాన్ని పాటిస్తున్నాము.
And any heathen could do that.
ఏ అన్యుడైనా దాన్ని చేయగలడు.
You don't need the Holy Spirit.
మీకు పరిశుద్ధాత్మ అవసరం లేదు.
You don't need Jesus Christ to do a work within you to do that.
యేసు క్రీస్తు మీ లోపల ఒక కార్యాన్ని చేయవలసిన అవసరం లేదు.
You just need to have a lot of self-discipline.
మీకు కేవలం ఎంతో క్రమశిక్షణ అవసరం.
Now that's not what Jesus offers us.
కానీ యేసు ప్రభు మనకి ఇవ్వాలనుకుంటుంది అది కాదు.
It's good, but it's not the best.
అది మంచిదే కానీ అది శ్రేష్టమైనది కాదు.
That's all that the law can produce.
ధర్మశాస్త్రము దాన్ని మాత్రమే చేయగలిగింది.
But the Holy Spirit has come to bring a death within us so that from us will flow, from within, from our innermost being, will flow the goodness of Jesus.
కాని మన లోపల నుండి అంటే మన అంతరంగములో నుండి యేసు యొక్క మంచితనాన్ని ప్రవహించేటట్లు మన లోపల ఒక మరణాన్ని తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు.
There will be no boiling and irritation inside.
అప్పుడు మన లోపల అంటే మన అంతరంగంలో చికాకు మండే కోపము ఉండదు.
Now one last characteristic of dead works, number 10.
నిర్జీవ క్రియల యొక్క చివరి అంటే 10వ లక్షణం చూద్దాము.
Is works that originate from our own human reason.
ఇవి మన స్వంత మానవ తెలివితేటల నుండి వచ్చే క్రియలు.
We saw number 9, works that are done without bearing the cross, without dying to ourselves.
9వది సిలువను మోయకుండా మనకు మనం మరణించకుండా చేసే క్రియలని మనం చూచాము.
And number 10, works that originate from our own human reason.
10వది మన సొంత తెలివితేటల నుండి వచ్చే క్రియలు.
And perhaps the best example of this would be Martha's service for the Lord in Bethany described in Luke chapter 10.
దీనికి శ్రేష్టమైన ఉదాహరణ లూకా సువార్త 10వ అధ్యాయంలో బేతనీయలో మార్త ప్రభు కొరకు చేసిన పరిచర్య.
In Luke 10 verses 38 to 42 we read that Jesus came to Bethany and Martha served.
లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలలో యేసు ప్రభు బేతనీయకు వచ్చాడని మార్త ఉపచారం చేసిందని చదువుతాము.
Now, isn't that a very good thing to do?
అది చేయడానికి చాలా మంచి పని కాదా?
You know, the Lord and his disciples are hungry. I need to go to the kitchen and produce some food for them.
ప్రభు ఆయన శిష్యులు ఆకలితో ఉన్నారు. నేను వంటగదిలోకి వెళ్ళి వారి కొరకు ఆహారం సిద్ధం చేయాలి.
She did that work because she felt that was a good work to do.
చేయడానికి అది చాలా మంచి పని అనిపించింది. కాబట్టి ఆమె ఆ పని చేసింది.
But let me read you a verse in 1 Corinthians 4 and verse 2. In the Living Bible it reads like this.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో నేను మీకు ఒక వాక్యాన్ని చదువుతాను. లివింగ్ బైబిల్ తర్జుమాలో అది ఇలా ఉంది.
And it's very sensible.
అది చాలా సమంజసమైనది.
The most important thing about a servant is that he does just what his master tells him to.
సేవకుని యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అతడు తన యజమాని చెప్పింది మాత్రమే చేస్తాడు.
Not what he feels like doing.
అతనికి చేయాలనిపించింది చేయడు.
You got a servant at home or you got a servant in the office, what do you want him to do?
మీకు ఇంట్లోనో ఆఫీసులోనో ఒక పనివాడు ఉంటే అతను ఏం చేయాలని మీరు కోరుకుంటారు?
Just whatever he feels like, even if it's not evil but good.
అతనికి తోచింది చేయాలని కోరుకుంటారా? అది చెడ్డది కాకపోవచ్చు, అది మంచిదైనా కూడా మీరు అలా కోరుకోరు.
Or do you want him to do exactly what you tell him to do?
అలా కాకుండా మీరు అతనికి చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటారా?
See, there are very few people who understand this.
దీన్ని గ్రహించే వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
This is the difference between soulish human service and spiritual service in the will of God.
ప్రకృతి సంబంధమైన మానవ సేవకు దేవుని చిత్తానుసారంగా చేసే ఆత్మ సంబంధమైన పరిచర్యకు ఇదే తేడా.
God's word divides between the soulish and the spiritual. We read in Hebrews 4 and verse 10 and 12.
దేవుని వాక్యము ప్రాణాత్మలను విభజించునని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చదువుతాము.
Soulish works are dead works.
ప్రకృతి సంబంధమైన క్రియలు నిర్జీవ క్రియలు.
They are works that originate from my own human reason.
అవి నా సొంత తెలివితేటల నుండి వచ్చే క్రియలు.
There is an amazing verse written about Jesus in John chapter 5 and verse 30 that he never did anything on his own initiative.
యేసు ప్రభువును గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ఆయన అంతటా ఆయన ఏమీ చేయలేడని ఒక అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది.
That means he waited to listen to what the Father wanted him to do.
దాని అర్థము తండ్రి తన్ను ఏమి చేయాలనుకుంటున్నాడో వినడానికి ఆయన వేచి ఉన్నాడు.
Not what he felt like doing.
ఆయనకు తోచినట్లు ఆయన చేయలేదు.
Because Abraham wanted to help God, he produced an Ishmael.
అబ్రహాము దేవునికి సహాయపడాలనుకుని ఇష్మాయేలును కన్నాడు.
Which caused so much confusion.
అది ఎంతో గందరగోళాన్ని తెచ్చింది.
If he had listened to God, he wouldn't have done that.
అతడు దేవుణ్ణి ఆలకించి ఉంటే అలా చేసేవాడు కాదు.
Ishmaels are the dead works many Christians are doing today.
అనేక మంది క్రైస్తవులు ఈ రోజున చేసే నిర్జీవ క్రియలు ఇష్మాయేలుల వంటివి.
Sincere, wanting to help God but without seeking the will of God.
వారు యథార్థంగా దేవునికి సహాయపడాలనుకుంటారు గానీ దేవుని చిత్తాన్ని వెదకరు.
Now what shall we do? Shall we sit back and do nothing?
అయితే మనం ఏం చేయాలి? ఏమీ చేయకుండా కూర్చునుండాలా?
On the contrary, let us seek God.
లేదు, దానికి బదులు మనం దేవుణ్ణి వెదకాలి.
If we love him, it doesn't matter if we make mistakes.
మీరు ఆయన్ని ప్రేమిస్తే పొరపాట్లు చేసినా పర్వాలేదు.
We can come forth to doing spiritual works for the glory of God.
దేవుని మహిమార్థమై ఆత్మ సంబంధమైన క్రియలను చేయడానికి మనం ముందుకు రావచ్చు.